లోపల నుంచి వచ్చి బయటకు నిండిపోతే బయట నుంచి శుద్ధి చేసుకుంటూ లోపలికి వెళ్ళాలి. అలా చేయగలిగే శక్తి రుద్ర అనుకుంది. అందుకే ఇదంతా చేసి తన్మే మన శివ సంకల్పమస్తు అని హృదయ స్థానంలో మరికొన్ని మంత్రాలు చెప్తారు. అసలు మహాన్యాసం గురించి చెప్పుకుంటేనే చక్కగా 15 రోజులు చెప్పుకోవచ్చు, అంత విషయం ఉంది మనకి. కానీ మహాన్యాసాన్ని ఇప్పుడు ఒక్కసారి భావిస్తే చాలు, మహాన్యాసం జరిగిన భావన వచ్చిందా లేదా? చాలండి, భావన చాలు. మన త్వగస్థిగత ఈ సర్వపాపై ఆ రుద్రుడు తొలగించుగాక, ఈ సర్వ పాపములను తొలగించుగాక. దీని రౌద్రీకరణం అంటారు. రౌద్రీకరణం అంటే రుద్రమయం చేసుకోవడం. రుద్ర తేజస్సుతో శరీరం నింపుకుంటే అలా నిండిపోయిన వాడిని చూసి దేవతలు నమస్కరిస్తారు, క్షుద్రములన్నీ తొలగిపోతాయి. ఈ మాటే చెప్తారు శంకరులు, వక్షస్థాడన శంకయా విచలితో వైవస్వత. అటువంటి వాడి దగ్గర యముడు వెళ్ళడానికి భయపడతాడట, గుండె తడుపుకుంటాడట. ఎందుకంటే ఒకప్పుడు శివభక్తుల దగ్గరికి వెళితే గొప్ప సన్మానం జరిగింది, ఆ పరమశివుడు వచ్చి ఒక్క తాపు తన్నాడు అడంకాలతో. అందుకు అటువంటి వాడి దగ్గరికి వెళ్ళడం, యమకింకరులు కానీ ఇతర క్షుద్రశక్తులు కానీ వాడిని హింసించడానికి రావు. అది రుద్రాధ్యాయనకున్నటువంటి శక్తి. అందుకు మహాన్యాసం చేసి శుద్ధుడై అప్పుడు రుద్రాన్ని వినియోగించుతున్నాడు. దీని ద్వారా వాడు ఏమయ్యేట, వాడే రుద్రుడైపోయేట. ఇది విశేషించండి, ఇలా చెప్పగలిగే సంస్కృతి ఎక్కడైనా ఉందా అంటే ఒక భారతదేశంలో ఉంది. నువ్వు రుద్రుడు కాకపోతే రుద్రుణ్ణి పూజించకన్నారు, ఇంకెవరు ఆ మాటలే. నా రుద్రో రుద్రమచ్చే ఎత్తు, నువ్వు రుద్రుడు అవ్వయ్యా. కుళ్ళిపోయిన పండుని భగవంతుడికి నివేదన చేయడానికి ఎవరైనా సిద్ధపడతారా? మకిలి పట్టిన పువ్వుని భగవంతుడికి ఇస్తారా? మరి అశుద్ధితో కూడిన దేహంతో భగవంతుని అర్చించడానికి సిద్ధపడటం పాపమే కదా. అందుకు ముందు దాన్ని శుద్ధం చేసుకోవాలి, దానికి మళ్ళీ రుద్రుడే ముందు. అందుకు మహాన్యాసంతో శుద్ధం చేసుకుంటే అప్పుడు నీ శరీరంలో రుద్ర ఇతరములు ఏవైతే ఉన్నాయో అవి తొలగి నువ్వే రుద్రుడు అవుతున్నావు. అదే సారూప్యం తవ పూజని శివ మహాదేవేతి సంకీర్తనే అని శివానంద లహరిలో చెప్పారు. ఈ సారూప్య స్థితి వచ్చి సర్వం ఆత్మానం రుద్ర రూపిణం ధ్యాయేత్, ఆ రుద్రుణ్ణి ముందు నీయందు ధ్యానించు అన్నాడు. ఆ విశేషం చూడండి ఇక్కడ, ఆ రుద్రుడు ఎలా ఉన్నాడో ఒక్కసారి మనం ధ్యానం చేద్దాం. ఆ ధ్యాన ప్రక్రియ చాలా గొప్ప విశేషం. ఆత్మని రుద్రుడిగా ధ్యానించడం, ఆ స్వరూపాన్ని ఆవిష్కరించుకోవడం. అంటే పరమేశ్వరుని మనం ధ్యానించేటప్పుడు ఎలా ధ్యానిస్తున్నాం? ఎక్కడో కైలాసంలో ఉన్నవాడినే ధ్యానించచ్చు, కానీ ఎక్కడ ధ్యానిస్తున్నాం? అమృతముతో తడిసిపోయినట్ట పరమేశ్వరుడు. అలా అమృతంతో తడిసిపోయినటువంటి పరమేశ్వరుణ్ణి శుద్ధ స్ఫటికము వలె ప్రకాశిస్తున్న తెల్లని ఛాయవాడిని హృదయమారా ధ్యానించి అప్పుడు ఆవాహన చేస్తారు ఎదురుగా ఉన్న లింగంలోకి. ఇది చెప్పడం ఏంటంటే కేవలం మహాన్యాసం గురించో రుద్రం గురించో చెప్పడం కాదు, భారతీయ పూజా విధానం మీద మీకు అవగాహన కలగాలి. అది ఇక్కడ విశేషం. ఏ విధంగా అర్చన చేస్తున్నామంటే ప్రాణ ప్రతిష్టాపన అని. ఎవడి ప్రాణాలను తెచ్చి ఇక్కడ ప్రతిష్టాపన చేస్తాం? ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాం అంటే నీ లోపల ఉన్న ఆత్మ చైతన్యమును ప్రాణము ద్వారా తీసుకొచ్చి ప్రతిష్ట చేస్తున్నాం అని అర్థం. ప్రాణ ప్రతిష్టాపన అంటే ప్రాణాలను తెచ్చి ప్రతిష్టాపన చేయడం కాదు, నీ ప్రాణశక్తి ద్వారా పరమేశ్వరుని ప్రతిష్ట చేస్తున్నాం. ఏ పరమేశ్వరుణ్ణి? నీ లోపల ప్రాణశక్తికి ఎవడు హేతువో అతడిని నీ ప్రాణముల ద్వారా తీసుకొస్తున్నాం. అందుక స్వరూపాన్ని ఒక్కసారి ధ్యానిద్దాం. శుద్ధ స్ఫటిక శంఖాసం త్రినేత్రం పంచవక్త్రకం గంగాధరం దశభుజం సర్పాభరణ భూషితం నీలగ్రీవం శశాంకావం నాగయజ్ఞోపవీతినం వ్యాఘ్ర చర్మోత్తరీయం చ వరేణ్యం అభయప్రదం కమండల్ వక్షసూత్రాజ్యై రన్వితం శూలపాణినం జ్వలంతం పింగళజటం శిఖాముజ్యోతకారిణం అమృతేనాప్లుతం హృష్టం ఉమాదేహార్ధధారిణం దివ్య సింహాసనాసీనం దివ్యభోగ సమన్వితం దిగ్దేవతా సమాయుక్తం సురాసుర నమస్కృతం నిత్యం చ శాశ్వతం శుద్ధం ధ్రువం అక్షరం అవ్యయం సర్వవ్యాపినమీశానం రుద్రం వై విశ్వరూపిణం ఏవం ధ్యాత్వా వ్రతం సమ్యక్ తతో యజనమారభేత్. ఇది రుద్రస్వరూపాన్ని మొత్తం చూపించారు. మన ఎదురుగా కనిపించిన ఆ దివ్యమంగళ విగ్రహం 10 చేతులతో 5 ముఖాలతో పింగళ జట ఎర్రని జటలతో దానిలో తెల్లని చంద్రలేఖతో గంగాధరుడై ప్రకాశిస్తూ ఉన్నాడు. వృషభ వాహనుడై ఉన్నాడు, నీలకంఠుడై ఉన్నాడు, నాగయజ్ఞోపవీతం ధరించి ఉన్నాడు. ఆయన చుట్టూ కూడా దిగ్దేవతలు గుర్చుకుంటున్నారు. సర్వ దేవతలు సిద్ధులు మహర్షులు ఆ పరమేశ్వరుని సంకీర్తన చేస్తున్నారు. ఇలా కనబడ్డ ఆ సగుణ స్వరూపం నిజానికి ఏది? నిత్యంచ శాశ్వతం శుద్ధం ధ్రువం అక్షరం అవ్యయం సర్వవ్యాపినం అనడంలో నిర్గుణమైన పరమాత్మతత్వాన్ని చూపించారు. అదే ఇది అని చెప్పి విశ్వరూపిణం విశ్వమంతా వ్యాపించి ఉన్న ఒక మహారుద్ర స్వరూపం నీ ముందు ఉన్నది. దాన్ని ధ్యానించి ఇప్పుడు వాడు ప్రాణప్రతిష్ఠాపన చేస్తున్నాడు. అది ఎలాగూ అనేది ఒక్కసారి మీరు గమనించితే, ఇప్పుడు నేను చెప్పిన దాని మీద ఎప్పుడైనా రుద్రాభిషేకం చేస్తే వాళ్ళు ఏం చెప్తున్నారో మీరు ఆలోచించండి. అందులో ఏం చెప్తారు? అగ్నిర్మేవాతిశ్రిత వాగ్హృదయే హృదయం మహి అహమృతే అమృతం బ్రహ్మణి. ఇది చాలండి అర్థం చేసుకోవడానికి. తెలిసి నా వాక్కు పలుకుతోంది. ముందు వాక్కు గురించి చెప్తాను, ఎందుకంటే ముందు ఎక్స్ప్రెషన్ కదా. ఈ వాక్కు పలకడానికి కారణం ఎవరు? అగ్ని. ఆ దేవత లేకపోతే ఇది పలకదు. అగ్నిర్మేవాతిశ్రిత అగ్ని నా వాక్కునుందన్నాడు. ఈ వాక్ ఎక్కడుంది? వాగ్హృదయే. ఈ వాక్ ఎక్కడి నుంచి వచ్చింది? హృదయంలోంచి వచ్చింది. కనుక హృదయంలోది ఈ వాక్. ఈ హృదయం ఎక్కడిది? నేను అనే భావన యందు ఈ హృదయం అనేది ఉంది. నేను అనే భావన యందు ఈ మనస్సు ఉంది. అందుకే హృదయం మయి. ఈ నేను అనే భావన ఎక్కడున్నది? అహం అమృతే. నేను అమృతతత్వమైనటువంటి, నాలో ఉన్న అమృతత్వం ఉంది, జీవత్వం అందులో ఉంది. ఇది ఎక్కడుంది? అమృతం బ్రహ్మణి, బ్రహ్మమునందుంది. అహం బ్రహ్మాస్మికి ఇంతకన్నా అధ్యయనం కావాలా చెప్పండి. ఇలా వాక్కు నుండి నుంచి నువ్వు వెళ్ళు. సరే, వాక్ ఎలాగో కన్నలాగా, ఇలాగ నా ప్రాణశక్తి ఇన్ని రకములుగా ప్రసరించి వస్తున్నది. అది తెచ్చి ధ్యానిస్తాడు. అక్కడ అతను చెప్తూ ఉంటాడు ఏమని? బిల్వదనం పట్టుకున్నారా? శివలింగం మీద పెట్టారా? అగ్నిర్మయ వాచసిత వాగ్రదయ హృదయమయ్య అమృతం బ్రహ్మణి అక్కడ పెట్టి ఇక్కడ పెట్టి ఇక్కడ పెట్టండి, కన్ఫ్యూజన్ అటో ఇటో అనుకుంటూ ఉంటాం. దాని అర్థం ఏంటంటే, ఇక్కడ ఉన్నది ఏదుందో దానిని మనం మన ప్రాణశక్తి ద్వారా తీసుకువచ్చి బాహ్యంలో ఆరాధన చేసి అది విశ్వవ్యాపకమైన మహాశక్తిని దానిలో జనరేట్ చేసి మొత్తం తీసుకొచ్చాం. తీసుకొచ్చి ఏం చేస్తున్నాం? ఉద్వాసన చెప్పాను చివరి. ఉద్వాసన అంటే మళ్ళీ తన యొక్క ఉత్కృష్టమైన వాసస్థానంలోకి పంపించడం. ఏది ఉత్కృష్టమైన వాసం? ఎత్తుగా పెట్టడం. ఎత్తుగా పెట్టడం అంటే అర్థం ఏంటండి? నువ్వు చూస్తున్న వాటికి పైన పెట్టడం. నువ్వు చూస్తున్నవి ఏమిటి? ఈ ఇంద్రియములు, వాసనలు, తన్మాత్రలు, వీటన్నిటికీ ఎత్తులు పెట్టడం అంటే దాని యొక్క అసలు స్థానమైన ఆత్మయందు దాన్ని ఉంచుట. అక్కడికి తీసుకెళ్లి పెట్టేటప్పుడు ఇప్పుడు ఏమైంది? అది విశ్వరూపిణమైన రుద్రతేజం కనుక ఇంకా నీ నుంచి అదే ప్రసరిస్తూ ఉంటుంది. అది ఈశ్వరారాధనలో ఉన్న మర్మం. ఇది తెలుసుకోవడానికి మీకు ఆ జ్ఞానం అంతా ఇవ్వగలగడం రుద్రంలో చెప్పాడు గనక ఆరాధన అంతా రుద్రంతోనే చేస్తున్నాడు. ఇక్కడి నుంచి 11 అనువాకాలు వాడు అభిషేకానికో పూజకో వినియోగిస్తున్నాడు. ఆ వినియోగించబడడం ఏం చేస్తున్నది? విశ్వవ్యాపినం ఈశానం అన్నారే, విశ్వవ్యాపకుడైన ఈశానుణ్ణి తెలియజేస్తున్నది అని అర్థం. ఆ విశ్వవ్యాపకుడైన ఈశానుణ్ణి తెలియజేసే విద్యే రుద్రం అంటే అర్థం. ఎలాగా ఆ రుద్రుడు విశ్వమంతా నిండిపోయి ఉన్నాడో నీకు ఎరుకలోకి రావడానికి చెప్తున్నాడు అని ఇందులో ఉన్నటువంటి అంతరార్థం. ఇప్పుడు మహాన్యాసం చేసేసాం ఇవాళ, ఇంకా మిగిలింది అభిషేకం. బడి జరుగుతుంది అదే. అయితే ఆ జరగవలసిన అభిషేకాన్ని ప్రారంభించుకుందాం. ఈరోజుకి మహాన్యాసం చెప్పుకున్నాం, పరమేశ్వరుణ్ణి ప్రాణప్రతిష్ఠాపన చేసుకున్నాం చక్కగా. ఇంకా స్ఫటికలింగాన్ని ఒక్కసారి ధ్యానిద్దాం. ఇప్పుడు చెప్పిన ఆ పరమేశ్వరుని యొక్క స్వరూపం ఆ లింగంలో మనం దర్శిస్తున్నాం. ఆ ధ్యాన శ్లోకం చెప్పుకుని ఆ ధ్యాన శ్లోకంలో చెప్పబడిన రుద్రుడేమిటో, రుద్ర నమకమేమిటో, దీనికి నమకం అనే పేరేమిటో చెప్పుకుందాం. ఒక్కసారి ఆ ధ్యాన శ్లోకాన్ని మనసారా అనుకుని, ఆ పాతాళ నభస్థలంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతిస్ఫాటికలింగ మౌళి విలసత్ పూర్ణేందువాంతామృతైహి అస్తోకాప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాంజపన్ జాయే దీప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించే శివం. బ్రహ్మాండ వ్యాప్త దేహాః భసిత హిమరుచా భాసమానా భుజంగైః కంఠే కాళాః కపర్దాః కలిత శశికళాశ్ చండ కోదండ హస్తాః త్ర్యక్షా రుద్రాక్షమాలాః సలలిత వపుషా శాంభవా మూర్తిభేదాః రుద్రాః శ్రీ రుద్ర సూక్త ప్రకటిత విభవాః న ప్రయచ్ఛంతు సౌక్ష్యం. వేదంలో ఒక భాగంలో రుద్రో ఏషో అగ్నిః రుద్రః అనే మంత్రం ఉన్నది.
ఈ అగ్నియే రుద్రుడు అని చెప్పబడుతూ మంత్రం ఉన్నది.
మహాయజ్ఞములన్నీ చేసిన ఫలితం రుద్ర పారాయణ వల్ల వస్తున్నది అని చెప్పడం కారణం ఏంటంటే, యజ్ఞముల్లో ఏ పరమేశ్వరుడు ఉపాసింపబడుతున్నాడో ఆయన ఇందులో పరిపూర్ణంగా ప్రతిష్ఠింపబడ్డాడు. యజ్ఞముల్లో మనం అగ్నిహోత్రాన్ని ఆరాధిస్తాం. అగ్ని వేరు, అగ్నిహోత్రం వేరు. అగ్నిహోత్రం అంటే మన ఆరాధించే అగ్నిని అగ్నిహోత్రం అంట. యజ్ఞాగ్ని కుండల్లో ఏ అగ్నిని రగుల్చుతున్నామో దాని ఆ రగిల్చిన అగ్ని ఎందు దేనిని ఆవహింపజేస్తున్నాం? పంచభూతాలలో ఒకడైన అగ్నిని మనం అందులో ఆవహింపజేయడం లేదు. పంచభూతాలకి ఏది మూలమో ఆ అగ్నిని అందులో ఆవహింపజేస్తున్నాం. అది పరమేశ్వరమయమైనటువంటి అగ్ని. దాన్నే మనం చిదగ్ని అనండి. ఆ పరమేశ్వర భావాన్ని అందులో మనం తీసుకొచ్చి అందులో ఆహుతులు వేస్తున్నాం. ఆ వేసిన ప్రతి ఆహుతి ఆయా దేవతకి చేర్చుతున్నవాడు ఆ పరమేశ్వరుడు. ఎందుకని సర్వదేవతామయుడు గనక. ఇప్పుడు మనకి రుద్రుడు అనగానే ఆ అగ్ని స్వరూపుడు అని తెలియాలి. అందుకే రుద్రాన్ని అగ్నిగా ఆరాధించి యజ్ఞంలో వినియోగించడం కనిపిస్తున్నది, అభిషేకంలో వినియోగించడం కనిపిస్తున్నది. ఈ రుద్రాన్నంతటిని మనం కూర్చుని పారాయణ చేసినప్పుడు ఒక మహాగ్నిని రగిల్చి ఆహుతులు చేస్తే ఆ యజ్ఞంలో ఎంత ఫలితమో అంత వస్తుంది. అంటే ఇప్పుడు ఏమని మనకు తెలియబడుతున్నాడు? అగ్నిస్వరూపుడు అని తెలియబడుతున్నాడు. అంటే పరమేశ్వరుని అగ్నిస్వరూపంగా ఆరాధిస్తున్నాం. ఇప్పుడు ఒక్కసారి మీరు ఈశ్వర స్వరూపాన్ని భావన చేస్తే యజ్ఞాగ్ని తత్వం అంతా ఈశ్వర స్వరూపంలో ఎలా ఉందో మీరు గమనించవచ్చు. శివుని యొక్క జటాజూటం పింగళ జటలు అంటారు, అంటే ఎర్రని జటాజూటం అయినది. ఆ జటాజూటంతో ఉన్న పరమేశ్వరుని యొక్క ఆ జూట భాగంలో ఉన్నది గంగా, చంద్రవంక, నెలవంక. ఈ రెండు ఏమిటి? రసతత్వానికి సంకేతం. రసము అని అంటాం. ఈయన ఏమయ్యాడు? అగ్ని అయ్యాడు. మన యజ్ఞాగ్ని రగిల్చినప్పుడు ఆ అగ్ని ప్రజ్వరిల్లడానికి అందులో ఏం వేస్తాం? ఆజ్యం వేస్తాం. ఆజ్యమే అక్కడ రసము. సోమము అంటే రసము అని అంటాం. ఆ యజ్ఞ ద్రవ్యమే సోమం. ఈ ఆజ్యం వల్ల అగ్ని రగులుతుంది. ఈ ఆజ్యం దేని వల్ల వస్తుంది? అగ్నికి వల్లే ఆజ్యం వస్తున్నది. ఈ ఆజ్యం అగ్నికి హేతువై అగ్ని వల్ల ఆజ్యం మళ్ళీ ఉత్పన్నమై పరస్పరం దీనితో ఒక మహాశక్తి ఉత్పన్నమవుతున్నది. అది మనకు సర్వదేవతామయంగా గోచరిస్తున్నది. ఈ ఫార్ములా విశ్వమంతా వ్యాపించి ఉన్నది. ఇక్కడ మనం రుద్ర విజ్ఞానం, వేద యజ్ఞ విజ్ఞానం కలిపి చూడాలి. విశ్వమంతా కూడా ఇదే సూత్రం వర్తించి ఉంది. అందుకే వైదిక సంప్రదాయం తెలిసినటువంటి మన శివపురాణం మొదలైనవన్నీ కూడా అగ్ని సోమాత్మకం జగత్ అనే ఒక సూత్రాన్ని ఇచ్చింది. యూనివర్స్, విశ్వం ఎలా ఫార్మ్ అయింది అనేది సూత్రం అది. అగ్ని సోమాత్మకం జగత్. అగ్ని యొక్క లక్షణములైన ఉష్ణత, కాంతి అవి తీసుకుని ఆర్ద్రత, సోమము యొక్క లక్షణం తడి, చల్లదనం, ఇవి సోమము యొక్క లక్షణం. ఈ రెండిటి యొక్క కలయిక వల్ల శక్తి అనేది ఉత్పన్నమవుతున్నది అని. పదార్థ నిర్మాణం కూడా ఈ రెండింటి వల్లే జరుగుతుంది. ఈ అగ్ని సోమముల యొక్క అనుపాతములు అంటే డిఫరెంట్ ప్రపోర్షన్స్, వీటి కలయికలోనే ద్రవ పదార్థాలు, వాయు పదార్థాలు, ఘన పదార్థాలు కూడా నిర్మాణం అవుతూ ఉన్నాయి. ఇలా సర్వ జగత్తు కూడా అగ్ని సోమములతోనే ఏర్పడింది అని మనకు వేద విజ్ఞానం చెప్తున్నది. ఈ అగ్ని సోమాత్మకమైనది దేని నుంచి ఏది ఉత్పన్నమైందో మనం చెప్పలేం, కానీ ఒకదానికొకటి పరస్పర ఆధార ఆధేయములు అని తెలుస్తుంది. ఈ విషయాన్నంతటిని గ్రహింపజేసేటువంటి గొప్ప సంస్కృతి భారతీయ యజ్ఞ సంస్కృతి. ఈ యజ్ఞ సంస్కృతిలో ఏం చేశారు? అగ్నిని రగుల్చుతున్నారు, ఆజ్యం వేస్తున్నారు. వేసి సర్వదేవతాశక్తుల్ని అందులోంచి మనం పొందుతున్నాం. ఈ వేసినప్పుడు అగ్ని శిఖలలో ఆ ఆహుతులు సోమరసం పడుతూ ఉంటే ఆ దృశ్యాన్ని ఒక్కసారి మీరు భావన చేయండి. పరమేశ్వరుడు ఆ అగ్ని జటలలో సోమము గంగని, నెలవంకని ధరించడం అదే తత్వం. ఆ అగ్ని, యజ్ఞాగ్ని తత్వమే ఆ రుద్రుని యొక్క స్వరూపం. నిజంగా ఆయన జటల్లో అగ్నిని చూపిస్తున్నా ఈ వ్యక్తమయ్యేటువంటి ఆ అగ్నికి, సోమానికి ఆయన యొక్క పరతత్వమే ఆధారం. ఈ పరతత్వం నిర్వికారం. అందుకే ఆయన శుద్ధ స్ఫటిక సంకాసుడై ప్రకాశిస్తూ ఉన్నటువంటి వాడు. ఈయనకి అగ్ని అని పేరు ఎందుకు వచ్చిందంటే పరమేశ్వరుణ్ణి వేదం అగ్ని అనడంలో కారణం అగ్రే నియతి ఇది అగ్నిహి, ముందు ఉన్నవాడు అని అర్థం. సృష్టికి పూర్వమే ఉన్న పరం జ్యోతి స్వరూపుడా పరమేశ్వరుడు. ఇలా జగన్ నిర్వహణ అంతా కూడా ఒక మహాయజ్ఞం అని ఆ యజ్ఞతత్వాన్ని మనం దీనిలో చూస్తూ ఉన్నాం. ఈ కారణం చేతనే అగ్నిలో మనం ఆహుతులు వేసి ఎలా ఆరాధిస్తున్నామో అదే విషయాన్ని మనం లింగంగా అభిషేకం చేసినప్పుడు అదే తత్వాన్ని మనం గ్రహిస్తున్నాం.
అగ్ని సోమాత్మకమనే తత్వ గ్రహణమే శివుడికి అభిషేకం చేయడంలో ఉన్న వైదిక అర్థం. మిగిలిన అర్థములు ఎన్ని చెప్పుకున్నప్పటికీ కూడా వైదిక సంప్రదాయ అర్థం అంటే లింగార్చన, అగ్నిహోత్రంలో యజ్ఞం చేయడం రెండు ఒకటి. అంటే రుద్రుణ్ణి మనం భావించేటప్పుడు ఈ అగ్నిమయ స్వరూపాన్ని గ్రహిస్తున్నాం. శివునికి ఈ రుద్ర అని పేరు పిలవగానే ఒక శక్తి మనకు వస్తుంది. ఒకే పరమేశ్వరుడు అయినప్పటికీ ఒక్కొక్క పేరుతో ఒక్కొక్క శక్తిని వ్యక్తం చేస్తాడు. శివుడు అనేది త్రిగుణాలకి అతీతమైన పరమేశ్వరుని యొక్క స్వరూపం. ఈ త్రిగుణాత్మక జగత్తుగా ఆయన విస్తరించినప్పుడు ఈ అగ్ని సోమాత్మకమై వస్తున్నాడే, అప్పుడు ఆయన రుద్రుడు అవుతున్నాడు. రుద్ర అనే శబ్దాన్ని మీరు పరిశీలించితే అందులో రకారం అనేది మీకు రెండు మార్లు కనిపిస్తుంది. రుద్ర అని రౌ అన్నప్పుడు రా ఊ ఉంది, దా కింద మళ్ళీ రా ఉంది. అంటే ఎక్కువ ఏదుంది, రకార బాహుళ్యం దీనిలో ఉన్నది. రుద్ర అన్నప్పుడు మనలో ప్రధానంగా వ్యక్తమయ్యేది రకారమే. రకారం అగ్ని బీజం స్యాత్ అని చెప్తున్నారు శాస్త్రరీత్యా. ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క బీజం ఉంటుంది, అలాగే రా అనేది అగ్ని బీజం. అందుకే రుద్ర అన్నప్పుడు మీకు ఈ అగ్నితత్వం వ్యక్తమవుతుంది. ఈ అగ్ని ఇదే తపస్సనండి, జ్ఞానమండి, ఏదనండి, విశ్వానికి మూలమైన అగ్నిశక్తి రుద్రలో ఉన్నది. అందులో ద్ర అనే శబ్దం ద్రవతి ద్రవయతి ఇతి ద్ర అని చూస్తే అది సోమతత్వాన్ని కూడా మనకు చెప్తున్నది. కనుక రుద్ర అనే మాటలోనే అగ్ని సోమం అనే లక్షణం ఉంది. మన భగవన్ నామాల్లో ఇన్ని అంతరార్థాలు ఉంటాయండి. కేవలం నిఘంటు అర్థాలు డిక్షనరీ మీనింగ్ మాత్రమే కాదు, ఆ నామంలో ఉన్న ఈ సౌండ్ ఉన్నదే అది విశేషం. అందుకే భగవన్ నామాలలో అర్థశక్తి శబ్దశక్తి అని రెండు శక్తులు ఉంటాయి. ఇది శబ్దశక్తి ప్రకారం ఈ రుద్ర అనేది మొత్తం యజ్ఞతత్వాన్నంతటిని చెప్తున్నది. అందుకు రుద్ర అన్నప్పుడు ఆ పరిపూర్ణమైన యజ్ఞతత్వాన్ని మనం భావన చేస్తున్నాం. ఇక్కడ ఈ రుద్ర శబ్దానికి ఎన్ని అర్థములున్నాయో మనకి నిరుక్తం అనే ఒక శాస్త్రం ఉన్నది, దాని ఆధారంగా మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. నిరుక్తము అంటే వైదిక శబ్దాలకి నిఘంటువుని నిరుక్తం అంటారు. మామూలు సంస్కృత భాషతో వేదానికి అర్థం చెప్పకూడదు, చెప్పాలని ప్రయత్నించినా దోషం. వేదానికి అర్థం చెప్పాలి అంటే ప్రధానంగా ఆరు అంగములు అవసరం: శిక్ష, వ్యాకరణ, ఛంద, నిరుక్త, జ్యోతిష, కల్పములు. కొన్ని చోట్ల జ్యోతిష సంకేతాలుంటాయి, కొన్ని చోట్ల యజ్ఞమునకు వాడబడేటువంటి క్రియాపద్ధతులు ఉంటాయి. అవి తెలుసుకోవాలంటే కల్పశాస్త్రం చూడాలి, జ్యోతిషాస్త్రం చూడాలి. అలాగే శబ్దానికి ఎన్ని ఎన్ని అర్థాలు తీయచ్చు, దాని ధాతువు ఏమిటి, దాని స్వరూపం ఏమిటి తెలుసుకోవడానికి వ్యాకరణం చూడాలి. దీనికి తోడు నిరుక్తం, వైదిక సంప్రదాయం ప్రకారంగా శబ్దానికి అర్థం చెప్పండి. ఈ రకములుగా శిక్ష, వ్యాకరణ, నిరుక్తి, జ్యోతిష, కల్పాదులు అవసరం. ఇవి కాక పురాణ ఇతిహాసాలు అవసరం. ఇవన్నీ నీటితోనే వేదానికి మనం అర్థం చెప్పగలం. ఎందుకంటే ఇతిహాస పురాణాభ్యాం వేదం సముప బ్రహ్మయేత్ అన్నారు. ఇతిహాస పురాణముల ద్వారా వేదము పరిపూర్ణంగా వ్యాపించి అర్థం చెప్పబడుతున్నది అని. ఇవి చదవకుండా వేదానికి అర్థం చెప్పాలని ఎవడైనా బయలుదేరితే వేదమాత భయపడుతుంది. విభేత్యల్ప శ్రుతాత్వేదో మామయం ప్రహరిష్యతి, అయ్యో వీడు విడివిడి జ్ఞానంతో నాకు అర్థం చెప్పడానికి వస్తున్నాడే అని వేదమాత భయపెడుతుంది. ఇప్పుడు ఆ భయపెట్టే వాళ్ళే ఎక్కువగా కనిపిస్తున్నారు మనం. అందుకు అన్ని చోట్ల వేదానికి నిఘంటు అర్థాలు చెప్తే సరిపోదు. అజహ అనే మాటకి మేక అని చెప్పచ్చు, జన్మరహితులైన బ్రహ్మమని చెప్పచ్చు, చతుర్ముఖ బ్రహ్మను కూడా చెప్పచ్చు. ఎక్కడేది చెప్పాలో తెలియాలి, ఏ వినియోగంలో ఏది చెప్పాలని ఇన్ని అర్థాలుంటాయి. అందుకే వేదానికి అర్థం చెప్పేటప్పుడు ప్రధాన నిరుక్తాన్ని తీసుకుని ఇక్కడ రుద్ర శబ్దంలో మనం ఏదైతే అగ్నిసోమతత్వాన్ని చెప్పుకున్నామో, అలాగే నక్షత్ర వ్యవస్థకు సంబంధించిన అర్థములు ఉన్నాయి, జ్యోతిషాస్త్రపరమైన అర్థములు. దీనిలో ప్రధానంగా ఆర్ద్ర అనే నక్షత్రం గురించి మీరు వినుంటారు. ఈ నక్షత్ర శక్తే ఈశ్వర శక్తి. ఆ రుద్రమంత్రాకమైనటువంటి శక్తి ఆ ఆర్ద్రలో దాగి ఉంది. జ్యోతిషపరమైన ఒక మర్మం ఇది. ఇది కాక నిరుక్త ప్రకారంగా రుద్ర శబ్దానికి అర్థం రోదయతి సర్వం అంతకాలే ఇది రుద్ర అని ఒక అర్థం. అంటే ప్రళయకాలంలో అందరినీ ఏడిపిస్తాడు ఆయన. ఎలా ఏడిపిస్తాడు? దేవతలు కూడా భయపడిపోతూ ఉంటారు ఆ మహాప్రళయంలో. అలా అందరినీ భయవిహ్వలుల్ని చేసేటువంటి ప్రళయకారకుడు పరమేశ్వరుడు. ఎందుకంటే ఆయనకున్న లక్షణం ఏంటి చెప్పండి? శాశ్వతత్వం. శాశ్వతుడు ఆయన. ఈ సర్వమును లయింపజేస్తున్న ఆయన లయం కాడు, పైగా లయమైపోతున్న దానిలో ఆయన భాగం కాడు. లయమైపోతున్న దానిలో భాగం కాడు కనుక ఆయనకు దుఃఖం లేదు. ఈ సర్వమునకు ఆయన స్థానమైనవాడు. ఇన్ని దుఃఖములు
ఆయా జీవుల కర్మలకి అనుగుణంగా కల్పిస్తూ వాటికి ప్రళయం కలిగిస్తున్నాడు గనక రోదయతి అంటే ఏడిపిస్తున్నవాడు అని అర్థం. రుద్రుడంటే ఏడిపించేవాడు. ప్రళయకాలంలోనే కాదండి, మన జీవితంలో కూడా అనేక బ్రహ్మ ప్రళయాలు లాంటివి ఎదురవుతుంటాయి సంఘటనలు. ఆ గండం దాటేటప్పటికీ బ్రహ్మ ప్రళయమైందండి అంటాడు ఒకడు. అంటే అలాంటి వేదనలు జీవితంలో కలుగుతాయి. అనేక శక్తులతో మనకి ప్రపంచంలో వేదనలు అనుభవిస్తూ ఉంటాం. కొన్ని మోహంతో దుఃఖం, కొన్ని ద్వేషంతో దుఃఖం, ప్రకృతిపరమైన దుఃఖం, ఇన్ని రకాల దుఃఖాలు జీవితంలో ఉన్నాయి. మనల్ని ఆనందింపజేసేదానికి ఎంత శక్తి ఉందో మనల్ని ఏడిపించేదానికి కూడా అంతే శక్తి ఉంటుంది. నిప్పు కాల్చింది, కాల్చే శక్తి నిప్పుకు ఉంది కదా. దానిలో నువ్వు చెయ్యి పెట్టేవా అది నీ మీదకి వచ్చిందా వేరే విషయం. కాల్చే శక్తి నిప్పుకుంది, ఆ నిప్పును మరొక విధంగా వినియోగించి నువ్వే బాగుపడుతున్నావు, అది నిన్ను కాల్చింది. అంటే ఒకే నిప్పు నిన్ను కాలుస్తోంది, నిన్ను కాపాడుతుంది. అది దేని బట్టి? నీ కర్మానుగుణంగా. అలాగే పరమేశ్వరుడు ఈ ప్రకృతిలో ప్రతి పదార్థం నుండి నీ కర్మానుగుణంగా నిన్ను ఏడిపిస్తున్నాడు ఆయన, అందులో సందేహం లేదు. నీ కర్మానుగుణంగా ఇలా చెయ్యొచ్చండి అంటే రుద్రుడు అంటే అందరిని ఏడిపించేవాడు అనమాట. తప్పు చేస్తే రాజైన వాడు ఏం చేస్తాడు? శిక్షిస్తాడు. శిక్ష అనుభవించేవాడికి ఏడుపు రావచ్చు, అయ్యో ఏడుస్తున్నాడు కదా అని రాజు జాలిపడి వదిలేస్తే దేశమంతా నేరగాళ్ళు మిగులుతాడు. మరి రాజు కూడా వాడు చేసిన శిక్షకి అనుగుణంగా వాడిని ఏడిపిస్తున్నాడు కదా, అలా ఏడిపించగలిగే శక్తి ఉన్నవాడే రాజు అవుతాడు. ఈ ఏడిపించేవాడే రక్షిస్తున్నాడు కూడా. అందుకే రుద్ర అనే శబ్దానికి ఏడిపిస్తున్నవాడు అని ఎలా అర్థం ఉన్నదో ఏడుపును పోగొట్టేవాడు అని కూడా అర్థం ఉంది. ఇది నిరుక్తం చెప్పినది, పురాణములు ప్రవచించిన శాస్త్రీయమైన అర్థం. అంతేగాని మన పాండిత్యాలన్నీ చూపించి బట్టతలకి మోకాలికి ముడిపెట్టి అర్థాలు చెప్పడానికి లేదు. సంప్రదాయ సిద్ధమైన అర్థమే చెప్పుకోవాలి. రుద్ర శబ్దానికి రెండవ అర్థం చూడండి. రుద్దుఃఖం దుఃఖహేతురువా తద్రావయతిన ప్రభువు రుద్ర ఇత్యుచ్యతే సద్భి శివ పరమ కారణం. శివుడు పరమ కారణం, కారణాలకు కూడా కారణమైన రుద్రుడు ఏం చేస్తున్నాడంటే వృత్తుని ద్రవింపజేయవాడు రుద్రుడు. వృత్తుని ద్రవింపజేయవాడు రుద్రుడు. ద్రవింపజేయుట అంటే నశింపజేయుట, కరిగింపజేయుట అని కూడా అర్థం. వృత్ అంటే ఏమిటి? వృత్ అంటే దుఃఖము, దుఃఖ కారణము అని చెప్తున్నాడు ఇక్కడ. రుద్దుఃఖం దుఃఖ హేతుర్వా. వృత్ అంటే దుఃఖం, దుఃఖ కారణం, ఈ రెండింటిని కూడా ద్రావయతి నాశనం చేసేటువంటి వాడు కనుక రుద్రుడు అని చెప్పి ప్రభువే ఏడిపిస్తాడు, ప్రభువే ఆనందింపజేస్తాడు. క్షమించమని వేడుకుంటే క్షమించగలిగే ఔదార్యం ఉన్నటువంటి వాడు స్వామి. ఆ కారణం చేత ఆనందదాయకుడు, దుఃఖ విమోచకుడు. లోకంలో కొందరు దుఃఖ విమోచకులు కనిపిస్తారు. ఆ దుఃఖ విమోచకత్వం ఎలాంటిది అంటే ఏడిచేవాడు కన్నీళ్లు తుడవడం లాంటి. అది కన్నీళ్లు తుడుస్తుంది తప్ప ఏడుపుకి కారణమైనటువంటి దాన్ని తుడవలేదు. లోకంలో ఎవ్వరూ కూడా ఏడుపుని పోగొట్టగలరేమో గాని ఏడుపుకి అసలు కారణాన్ని ఎవరు పోగొట్టలేరు. దుఃఖానికి అసలు కారణం ఏంటి చెప్పండి? ఏదో ఘటనలు అంటాం, ఘటనలేం కాదు, అజ్ఞానం అసలు కారణం దుఃఖానికి. అవిద్య మూల కారణం, దానిని నాశనం చేయగలిగేటువంటి శక్తి ఒక ఆయన వద్ద ఉంది. గురుస్వరూపుడై మన యొక్క అజ్ఞానాన్ని సమూలంగా నాశనం చేస్తే దుఃఖం అనేదే లేదు. ఈ అజ్ఞానం చేత పాపం, పాపం చేత అజ్ఞానం పరస్పరం వృద్ధి చెందుతాయి. మన పూర్వకృత పాపముల చేత అజ్ఞానం పేరుకుపోతుంది, అజ్ఞానం చేత మరిన్ని పాపాలు చేస్తాం. అందుకు దుఃఖానికి కారణం పాపం, పాపానికి కారణం అజ్ఞానం. ఈ రెండు కారణాలని సమూలంగా నశింపజేయగలిగే శక్తి పరమేశ్వరునికి మాత్రమే ఉంది గనక దుఃఖం దుఃఖ హేతురువా తద్రావయతిన ప్రభువు. దీన్నే మనం మామూలు భాషలో చెప్పాలంటే దుంపతించేవాడు అని అంటారు. ఎందుకంటే చెట్టుని పెకలిస్తే లాభం లేదండి, దుంప మిగిలితే మళ్ళీ మొలకెత్తు. అందుకే దుంప దంచడమే మూలాన్ని తీసేయడం అని. మూలమే దుంప అంటే ఆ మూలం ఏమిటి? దుఃఖమూలం. దుఃఖమూలం అజ్ఞానం. ఇప్పుడు పరమేశ్వరుణ్ణి ఈ నిర్వచనం మీరు ఎటువైపు అన్వయించుకున్నా వస్తుంది. ప్రస్తుతం మనకేదో దుఃఖం కలిగింది, ఈ దుఃఖం నుంచి పోగొట్టవయ్యా అని శివుణ్ణి అడుగుతాం. ఆయన పోగొట్టాడు అంతేనా కాదు, మనకు కూడా తెలియని ఆ అజ్ఞానం అనేది ఉందే, దాన్ని గుర్తించడం మహాకష్టం. అజ్ఞానాన్ని గుర్తించడానికి ఒక జ్ఞానం కావాలి, దానిని గుర్తింపజేసి ఆ అజ్ఞానాన్ని కూడా నాశనం చేసేవాడిని గురువు అని అంటాం. అంటే శివుడు గురుస్వరూపంగా బ్రహ్మ విద్యనిచ్చి కైవల్యాన్ని ఇచ్చేవాడుగా కూడా రుద్రుడు, లౌకికంగా కూడా మనకి ఇష్టప్రాప్తి అనిష్ట పరిహారం చేయగలిగేవాడు రుద్రుడు. మనకేదో ఒకటి లభించలేదు, లేదో కూడనిదేదో లభించింది, దానితో దుఃఖం వచ్చింది మనకి.
అప్పుడు పరమేశ్వరుని ఆశ్రయించాం. ఆయన వెంటనే గమనించాడు, దీనికి ఏది కారణమో దాన్ని తొలగించాడు, దానితో ఈ సమస్య పరిష్కరింపబడింది. కొందరు అంటారు, ఏమండి ఏదైనా అనారోగ్యం వచ్చినా వ్యాధి వచ్చినా భౌతికమైన ఔషధాలు వాడాలి, కానీ రుద్రం చదువుకో, జపం చేసుకో, ఇవేమిటండి ఇలాంటివి ఎవడైనా చెప్తాడు? మనదంతా మూఢనమ్మకాలండి, అనుకోవడమే పెద్ద మూఢనమ్మకం. వైద్యం చేయించుకోవాలి, ఔషధులు పుచ్చుకోవాలి. ఔషధులతో రోగాలు పోతాయి అనుకుంటే ఎన్నో రోగాలున్న వాళ్ళు ఎన్ని రకాల ఔషధాలు వాడుతున్నా తగ్గని వాళ్ళు మనకి ఎంతమంది కనిపిస్తున్నారు? తగ్గిన వాళ్ళ కన్నా తగ్గిన వాళ్లే అనేక మంది కనిపిస్తూ ఉంటారు. ఒకడికి పనిచేసే ఔషధం మరుగుడికి పనిచేయదు, ఒకడికి వెంటనే ఉపశమనం ఇచ్చే ఔషధం మరుగుడికి ఇవ్వదు. పోనీ ఔషధం పనిచేయాలన్నా డాక్టర్ పనిచేయాలన్నా ఆ ఇద్దరు సరియైన వాళ్ళు వీడికి దొరకాలన్నా మరొకడు వెనకుండాలి. అదే అనుకూలత అనేటువంటిది. సరి అయిన టైంలో సరైన డాక్టరు సరిగ్గా డయాగ్నోస్ చేయగలగడం కూడా ఒక యోగం అండి. లేకపోతే ఉట్టి కడుపు నొప్పుని వెళితే క్యాన్సర్ చెప్పి మందులు ఇచ్చి చిత్త చివరికి అయ్యయ్యో ఇంతేనా అని వామిస్తే తగ్గిపోయిందండి అనేటువంటి వాళ్ళు కూడా కనిపిస్తారు. అంటే వైద్యుడు కూడా సరిగ్గా రోగాన్ని పోల్చి మనకి ఉపకరించాలన్నా ఆ వైద్యుడిలోంచి వచ్చే రుద్రుడు సహకరించాలి. మనకి విషమంతా వ్యాపించిపోయాడు కనుక సరి అయిన వాడు దొరకాలన్నా ఆయనే చేయగలడు. ఎలా బాగు చేసుకుంటాడో ఆయన ఇష్టం అండి. ఇక్కడ కొన్ని కొన్ని జీవితంలో కూడా మనకి సంఘటనలు జరుగుతాయి, అప్పటికవి తేలిగ్గా అనిపిస్తాయి, కానీ కొంచెం మీకు ఆలోచిస్తే తర్వాత అర్థమవుతాయి. ఇలాంటి సంఘటనలు ప్రతి వారి జీవితంలో ఉంటే ఒక్క నాకే కాదు, ఇక్కడ చెప్పే స్థానంలో ఉన్నాను కనుక చెప్తున్నాను, కానీ చెప్పడానికి అవకాశం ఇస్తే ఇక్కడ అందరూ చెప్పగలరు. అలాంటి కొన్ని సంఘటనలు ప్రతి వారి జీవితంలో జరుగుతాయి. ఒకసారి భీమవరంలో శివతత్వ ప్రవచనానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక బ్యాంకు ఉద్యోగి వచ్చి ఒకే ఒక్క మాట మీకు చెప్పి వెళ్ళడానికి వచ్చానన్నాడు. ఏమిటండి అంటే అతనికి శరీరంలో భయంకరంగా సోరియాసిస్ వ్యాధి వచ్చింది, కొన్ని సంవత్సరాలు బాధపడ్డాడు, చనిపోదామని కూడా అనుకున్నట్ట ఆయన. చిట్ట చివరికి ఆ వ్యాధిని తట్టుకోలేక ఎన్ని మందులు వాడాడో ఆయన తిరగంది లేదు, అనేక చోట్లకు వెళ్ళేట తగ్గలేదు. ఆఖరికి ఒకరోజు, ఆ రోజు శివరాత్రి, ఆయన ఉదయం నుంచి ఒకటే పని పెట్టుకున్నాడు, తనకు అందుబాటులో ఉన్న ఆ గోదావరి తీరంలో శివాలయాలన్నీ చూశాడట. ముఖ్యంగా అక్కడ పంచారామ క్షేత్రాలు ఉన్నాయి, అవన్నీ చూసి శివుడితో ఒకటే అన్నట్ట, నువ్వు తగ్గించేవా సరే సరే, లేకపోతే నేను రేపో మాపో నీ ముందే ప్రాణం వదిలేస్తాను గట్టిగా నిర్ణయించుకున్నాడు. ఎందుకంటే వ్యాధి భరించలేకపోతున్నాడు. అలా తిరిగి తిరిగి రోజంతా ఉపవాసం ఉండి రాత్రి ఇంటికి వచ్చిన వెంటనే అతనికి హైదరాబాద్ నగరం నుంచి ఒక ఫోన్ వచ్చింది, ఇక్కడ ఒక డాక్టర్ దొరికాడు, నువ్వు ఒక్కసారి రా అని చెప్తే ఆయన ఆ శివరాత్రిని కూడా చూడకుండా వెంటనే వస్త్రాలు ప్యాక్ చేసుకుని వచ్చేశాడు. వచ్చి మరుసటి రోజే కలిశాడు, మందు వాడిన మరుసటి రోజే అతనికి వ్యాధి తగ్గిందండి. ఇది జరిగిందని అతను చెప్పాడు. దీని అర్థం ఏంటి? శివుడు వచ్చి నేరుగా తగ్గించాడా? శివుడు ఎక్కడికి రావాలి? శివుడు ఎక్కడ లేడని అప్పుడు ఆ అనుకూలింపు చేసి అలాగా తగ్గించాడు. ఇది పరమేశ్వరుని కృప. ఆశ్రయించిన వాళ్ళకి దుఃఖాన్ని, దుఃఖ కారణాన్ని పోగొట్టగలడు. అందుకు రుద్ర అంటే రెండవ అర్థం ఇది. ఏమండి రెండు అర్థాలు ఒక్కడికే ఉంటాయా అంటే మరి ఒక్కడే రెండు పనులు చేస్తున్నాడు, అందుకు రెండు అర్థాలు ఒక్క పేరులోనే పెట్టుకున్నాడు. అంతేకాకుండా మరొకటి చెప్తున్నారు చూడండి, ఋతం సంసార దుఃఖం ద్రావయతి అని వైదిక నిరుక్తమే చెప్పింది. సంసార దుఃఖమును ద్రవింపజేయువాడు, ఎందుకంటే మహర్షుల దృష్టంతో దాని మీదే ఉంటుంది. ఈ పైపోయేటప్పుడు కాదు, చిన్నపిల్లవాడు చాక్లెట్ ఏడవడం అనేటటువంటిది మనకు సిల్లి, కానీ అదే స్థాయిలో మనముంటే అంతకు మించిన వేదన మరొకట్లేదు. అలాగే మన దుఃఖాలన్నీ కూడా బ్రహ్మవాదులకు చాలా సిల్లి. వాళ్ళు అసలు దుఃఖమేంటో వాళ్ళు కనుక్కున్నారు, దాని మూలం తీయాలి అని ప్రయత్నిస్తారు గనక వాళ్ళు ఈ నిర్వచనాన్నే చెప్తారు, సంసార దుఃఖం ద్రావయతి. ఇది మరొక అర్థం. ఇంకొక అర్థం చూడండి, ఋతవు నాదాంతే ద్రవతి ద్రావయతీతి రుద్ర. ఇది యోగపరమైన అర్థం, ఇది వైదికమైన అర్థమే. ఋతం అనే శబ్దానికి నాదము అని అర్థం ఉన్నది. ఋతవు నాదాంతే ద్రవతి అని అంటే ఋతము యొక్క అంతమునందు ద్రవించువాడు అని అర్థం చెప్పారు. నాదాంతం అనేది మామూలు విషయం కాదండి, ఇది ఇక్కడ తెలియాలంటే కొంత యోగంతో, కొంత ఉపాసనతో సంబంధం ఉండాలి. లలితా శాస్త్రంలో మనకి బాగా అలవాటు ఉన్నది గనక దానిలో చక్రముల పేర్లు అందరికీ తెలుసు. ఈ చక్రములతో మనం చేసే సాధన ప్రాణాయామ సాధన. దీనితో ప్రణవాన్ని ప్రాణాయామంగా వినియోగించుతారు. ప్రణవ మంత్రాన్ని ఓం అని, ఈ ఓం అనేటువంటి సాధన చేసినప్పుడు ఇది ఎక్కడికి వెళుతోందో మనం గమనించమన్నాడు. ఆ వెళ్లే స్థానం ఓం అన్నప్పుడు అకార ఉకార మకారాలు అంటాం మనం, కానీ బయటకు వినబడేది వ్యక్తమే అకార ఉకార మకారాలు. దీని వెనకాల అవ్యక్తం చాలా ఉంది, వ్యక్తం కన్నా అవ్యక్తం చాలా విస్తృతి.
నమ శివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే.